ఒకటి నుంచి మూడు వచనాలు చదవండి సిస్టర్.
థ్యాంక్ యూ సిస్టర్. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్లిపోయాను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. థ్యాంక్ యూ సిస్టర్.
థ్యాంక్ యూ సిస్టర్. అదేవిధంగా ప్రశాంత్ బ్రదర్ 4 నుంచి 6 వస్తుంది.
మేడం, యేసు వారిని చూచి, మీరు వెళ్లి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి, గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు స్వార్థ ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పన్నవాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. ప్రైజ్ లార్డ్ మేడం.
వారు వెళ్లిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగ చెప్పసాగెను. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడవెళ్లితిరి? సనపు బట్టలు ధరించుకున్న మనుషున. ఇదిగో, సనపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహంలో ఉందరు గదా. థ్యాంక్ యూ సిస్టర్.
థ్యాంక్ యూ బ్రదర్. జయా రిచర్ సిస్టర్, 9-10 వచనాలు.
మరి ఏమి చూడ వెళ్ళిద్రి? ప్రవక్తన? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవారిని మీతో చెప్పుచున్నాను. ఇదిగో, నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. అవి ఎవని గుర్చి రాయబడినో అతడే ఈ యోహాను.
సిస్టర్ కొర్నేలి బ్రదర్, 11-12.
స్త్రీలు కన్నవారిలో బాప్తిస్మిచ్చు యోహాన్ కంటే గొప్పవాడు పుట్టలేదని నిత్యంగా మీతో చెప్తున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు. బాప్తిస్మిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారంగా పట్టబడుచున్నది. బలత్కారులు దానిని ఆక్రమించుకుంటున్నారు.
యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబో ఏలియా ఇతడే. వినుటకు చెవులు గలవాడు వినుగాక. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. నవీన్ బ్రదర్, 16-17.
మేడం గారు, ప్రైజ్ లార్డ్. 16-17. ఈ తరము వారిని దేనితో పోల్చుదుము? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లను గురువు ఊదితిమి గాని మీరు నాటేమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టకొనరైతిరి, తమ చెలికాండతో చెప్పి పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. థ్యాంక్ యూ మేడం.
ఏలియా బ్రదర్.
యోహాను తినకయు త్రాగకయు వచ్చిన గనక వీడు దయ్యములు పట్టిన వాడని వారు అనుచున్నారు. మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చును వచ్చను గనక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు సుంకర్లకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందిన నేను. థ్యాంక్ యూ మేడం. ప్రెసిడెంట్ మేడం.
థ్యాంక్ యూ బ్రదర్. వాక్య భాగాన్ని చదివి వినిపించినటువంటి స్టడీ టీమ్ అందరికి ప్రభునామంలో వందనాలు. స్టడీ టీమ్ నుంచి ఒకరు ఈ రోజు జరగనున్నటువంటి డిస్కషన్ నిమిత్తము ఒకరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. స్టడీ టీమ్ నుంచి ఒకరు సమయం తీసుకోండి. సిస్టర్ సమయం తీసుకోండి.
థ్యాంక్ యూ సిస్టర్. అందరికి వందనాలండి. ప్రార్థన చేసుకున్నాం. నాతో ఏకీభవించండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, మీకు స్తోత్రాలు వందనాలు. ఇవి ఈ ఉదయకాల సమయమందు మత్తయి సువార్త 11 మొదటి 19 వచనాలు మేము ధ్యానం చేస్తుండగా మీరు మాకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు ఏ ఉద్దేశంతో వాక్యాన్ని రాసి పెట్టారో ఆ ఉద్దేశాన్ని మేము అర్థం చేసుకోవడానికి చాలా కృపను సహాయం దయచేయండి. స్టడీ టీమ్ గా ఉన్న వారందరినీ ఆయన మీరు బలపరచండి. వాక్యాన్ని ఉన్నది ఉన్నదిగా అర్థం చేసుకోవడానికి కృపను సహాయం దయచేయండి. మేము సరిగ్గా స్టడీని నిర్వహించడానికి స్టడీ చేయడానికి కృపను అనుగ్రహిస్తూ రమ్మని, ప్రభువా స్టడీ లీడర్ని కూడా మీరు బలపరుస్తూ రమ్మని యేసే నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్.
థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థించినటువంటి సహోదరుడు ప్రభు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. మన మధ్య మహేష్ అన్న ఉన్నారు స్టడీ బైబిల్ స్టడీ లీడ్ చేయడానికి. అన్న వందనాలన్నా.
వందనాలన్నా.
క్లియర్ అన్నా.
ఓకే అమ్మా. థ్యాంక్ యూ. అందరికి యేసుక్రీస్తు ప్రభు గారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలపు ప్రత్యేక బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు మనం ప్రత్యేకమైన సమయం మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నాం. కొత్త సంవత్సరంలో మొదటి ఉపవాస ప్రార్థన, దానికి మీకు గైడ్లైన్స్ ఎట్లాగా కొత్త సంవత్సరం పరిశుద్ధపడాలో గ్రూప్ లో షేర్ చేయబడితే తప్పకుండా మీ జిల్లాలో జరిగే ఉపవాస ప్రార్థనలో మీరు పాల్గొనాలి. అట్లాగే ఆ గైడ్లైన్స్ ద్వారా కూడా మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవడానికి కూడా అది ప్రయోజనకరంగా ఉంటుంది. దాని కొరకు సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఉదయకాలం బైబిల్ స్టడీ టీమ్ ఆడడానికి ముందుకొచ్చిన 8 వందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడు దాకా చక్కగా నడిపించిన సోదరి నీలి మాసియ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మొదటిగా చదివిన వాక్య భాగాన్ని ఎవరికి వారి సొంత భాషలో మాట్లాడాలి, అంటే వారికి భాషలో మాట్లాడాలి. 1-3 వచనాలు కృపా బెనర్జీ.
ప్రైజ్ లార్డ్ అన్నా.
అమ్మా ప్రైజ్ లార్డ్.
ప్రభువారు ఇక్కడ 10 ఆయన 12 శిష్యులకి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారన్న. అవి కంప్లీట్ చేయటం అయిపోయినాక వాళ్ళ పట్టణాల్లోకి వెళ్ళి ప్రభువారు బోధించడానికి ఆయన బయలుదేరారు, ఆయన శిష్యులు కూడా బయలుదేరారు. అలా బోధిస్తానికి ప్రభువారు ముందుకెళ్ళినప్పుడు ఆయన చేస్తున్న కార్యాలను గురించి యోహాన్ గారు చెరసాల్లో ఉండి విని ఆయన శిష్యులను పంపించారు. సో యోహాన్ గారి శిష్యులు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు వారిని అడుగుతారనమాట, రాబో ఏలియా నువ్వేనా, సారీ రాబో ఆయన నువ్వేనా, వేరే ఆయన కొరకు మేము కనిపెట్టుకోవాలా, మమ్మల్ని యోహాన్ అడగమని చెప్పి పంపించాడు అని చెప్పి అడిగినప్పుడు తర్వాత మాట్లాడన్నా. థ్యాంక్ యూ.
4-6 వచనాలు పెట్ కానిస్టేబుల్ ప్రసాద్.
సార్ ప్రైజ్ లార్డ్. సార్
ప్రైజ్ లార్డ్.
4 యేసుక్రీస్తు ఆ శిష్యులను చూసి, మీరు వెళ్లి విన్నవాటిని కన్నవాటిని యోహానికి అక్కడ ఆయన వాళ్ళు చూసినాటిని యోహానికి తెలపమని చెప్పారు అని నాకు అర్థమైంది సార్. 4:5 గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మరి ఆయన చేసిన కార్యాలన్నీ వాళ్ళకి చెప్తూ చనిపోయిన వారు లేపబడుతున్నారని, మేధలకు స్వార్థ ప్రకటించబడుతుందని చెప్పమని అర్థమైంది సార్. అట్లాగే 6, నేను చేస్తున్న విషయాలే అభ్యంతర పడినవాడు మరియు నా విషయమే అభ్యంతర పడినవాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చినట్లు నాకు అర్థమైంది సార్. ఆయన చెప్పి వాళ్ళకి చెప్పినట్టు నాకు అర్థమైంది సార్.
బాగుంది. 7-8 వచనాలు సోదరు రామూర్తి.
సార్ సార్, యోహాను శిష్యులు మరి కొంచెం వెళ్తా ఉంటే మరి యేసు యోహాన్ గురించి అక్కడున్న ప్రజలతో ఇలా మాట్లాడటం మొదలు పెట్టారు సార్. మరి ఎడారి ప్రాంతంలో ఏం చూడాలని వెళ్లారు, గాలి కొట్టుకునే రెళ్ళను చూడాలని వెళ్లారా, మరి ఏం చూడాలని వెళ్లారు, మంచి దుస్తులు వేసుకున్న మనిషిని చూడాలని వెళ్లారా, మంచి దుస్తులు వేసుకున్న వాళ్ళు రాజభవనంలో నివసిస్తారని చెప్పండి. నాకు అర్థం అండి సార్. రైజ్ రాజు
బాగుంది. 9-10 వచ్చినారు జయ రిచర్డ్స్.
ఇక్కడ 9-10 వచనాలలో ఆ అరణ్య ప్రాంతంలోనికి ఏం చూడటానికి వెళ్ళినారనే కంటిన్యూషన్ లో ప్రవక్తను చూడటానికి వెళ్ళారా, ప్రవక్త కంటే గొప్పవాణి నేను చెప్తున్నాను, ఆ రాబోతున్న ఆయన మార్గంను సిద్ధపరచుకు ముందుగా పంపబడినటువంటి వ్యక్తే ఈ యోహాను అని చెప్పి ప్రవచన నెరవేర్పు గురించి అక్కడ ఏసే చెప్తున్నట్టుగా రాయబడింది సార్.
11-12 వచనాలు ఎట్కానిషేల్ కొర్నేలి
సార్. ప్రజలట్ సార్
ఇప్పటివరకు
సార్ ఇప్పటి వరకు పుట్టిన మనుషుల్లో బాప్తిజం యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరు. కానీ అతి సాధారణమైన విశ్వాసం కూడా యోహాను కన్నా గొప్ప స్థితిలోనే ఉన్నాడని నేను అర్థం చేసుకుంటున్నాను సార్. 12 బాప్తిజం యోహాను బోధించడానికి మొదలుపెట్టినప్పటి నుండి పరలోక రాజ్యాన్ని కోరుకున్న వారు చాలా గట్టి నిర్ణయాలతో ముందుకు వస్తున్నారు. నిజంగా కోరుకునే వాళ్ళు పరలోక రాజ్యాన్ని వదలకుండా పట్టుకుంటున్నారని నాకు అర్థమైంది సార్. ప్రజలు సార్
13-15 వచ్చినాలు హెడ్ కాన్స్టేబుల్ శ్రీనివాస్.
ఫైజ్లర్ సార్ ఇక్కడ యోహాను కాలం వరకు అనేక మంది ప్రవక్తలు ప్రవచించుతూ వచ్చారు సార్. వాళ్ళు ప్రవచించినటువంటి ప్రవచనాలు అన్ని కూడా నెరవేరాయి. ధర్మశాస్త్రం కూడా అదే ఘోషిస్తూ ఉంది, అదే చెప్తా ఉంది. అంటే ఇక్కడ యోహాను గురించి చెప్తూ ఈ మాట చెప్పినట్లుగా నాకు అర్థమైంది సార్. ఈ మాటలు వినటానికి చెవు గలవాడు వినను కాకంటే ఈ మాటను మనం అంగీకరిస్తే మంచిది అన్నట్లుగా ప్రభువారు చెప్తున్నారు సార్.
16-17 కానిస్తున్నది
సార్. నమస్తే సార్. ఈ తరము వారి యేసు ప్రభు ఈ తరము వారు అని చెప్పి మేబీ సద్దూకయులు శాస్త్రులను ఉద్దేశించి మీరు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఎంత తట్టి లేపినానో మీరు దాన్ని గ్రహించలేని చిన్నపిల్లల స్వభావం కలిగి ఉన్నారని చెప్తున్నారు సార్. నమస్తే సార్.
తర్వాత 18-19 హెడ్ కానీ శరీరియా.
సార్ వందనాలు సార్. 18 వచనం బాప్తిసం ఇచ్చి యోహాను గారు సాధారణ జీవితాలను మరి సుఖాలను విడిచిపెట్టి కఠిన జీవితము గడుపుతూ వచ్చినాడు. ఆయనను ప్రజలు ఇతనికి దయ్యం పట్టిందని అంటున్నారు సార్. అక్కడ అర్థమైంది సార్. ఆ విధంగా 19 వచనం సార్. మనుష్య కుమారుడైన యేసు ప్రజలతో కలిసి తినుచు మరియు తాగుతూ వచ్చినాడు. అందుకు కొందరు ఆయనను తిండిపోతూ మద్యపానీకుడు సుంకర్లకు పాపులకు స్నేహితుడుగా ఉన్నాడని ఆయనను నిందించినారు సార్. కానీ నిజమైన జ్ఞానము ఏమిటో ఆ మాటలతో కాకుండా దాని ఫలితంగా ద్వారానే స్పష్టమవుతుంది సార్. ఈ విధంగా నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ప్రెసిడెంట్ సార్
చాలా చక్కగా కోఆర్డినేటర్స్ అందరూ కూడా స్పష్టంగా చదివారు, క్లారిటీతో మాట్లాడుతున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. బాగుంది, మీ టీం అంతా చాలా బాగుంది. అయితే ఇక్కడ వారి భాషలో సొంత మాటల్లో మాట్లాడిన దాంట్లో ఎవరైనా ఏదైనా మిస్ అయ్యారు అంటే మనం జ్ఞాపకం చేస్తే వాళ్ళు దాన్ని గ్రహించుకోగలుగుతారు. ఎవరైనా ఏదైనా అక్కడ లేనిది చెప్పారు, ఉన్నదాన్ని వదిలేశారు, లేనిది చెప్పారు, లేకపోతే వాళ్ళు చెప్పింది సరిగ్గా లేదు అన్న విషయాలు స్టడీ టీంలో మిగతా వాళ్ళు ఏమైనా పాయింట్అవుట్ చేయగలిగితే వాళ్ళు దాన్ని గ్రహించగలుగుతారు. ఏమైనా కరెక్షన్స్ మాట్లాడతారు, ఇప్పుడు ఏమైనా కరెక్షన్స్ అంటే మీరు మాట్లాడచ్చు. ఏం మాట్లాడతలేదు కాబట్టి కరెక్షన్స్ ఏమీ లేవు అని అనుకుంటున్నాను. ఏమైనా ఉద్యోగం మాట్లాడుతుంది.
రామ్మూర్తి బ్రదర్, రామ్మూర్తి బ్రదర్ చదివి చెప్పిన దాంట్లో బాప్తిసం ఇచ్చి యోహాను గురించి కొంచెం రెండు వార్డ్స్ ఆయన్ని విమర్శిస్తున్నట్టు ఉన్నాయి సార్. మిగతా వార్డ్స్ యోహాను గారిని పొగుడుతున్నట్టుగా, స్త్రీలు కనినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవారు లేరు అంటే పైన విమర్శాత్మకంగా ఉంది, కింద రెండు వచనాలు ఉన్నాయి సార్, మధ్యలో ఒక ప్రవచనం గురించి కూడా ఉంది సార్. ఇది కొంచెం క్లారిటీ కావాలి సార్.
ఈ ఫేజ్ లో మనం ఏం చేస్తామంటే డిస్కషన్ లోకి వెళ్ళట్లా. వాళ్ళు చెప్పారు కానీ అక్కడ ఉన్నదాన్ని సరిగ్గా చెప్పలేకపోయారు అన్న విషయాన్ని మీరు మాట్లాడితే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా మాట్లాడు నేర్చుకుంటారు. ఇక్కడ క్లారిటీలు, డౌట్లు, సందేహాలు, ప్రశ్నలు అవి ఇంకా మనకు స్టార్ట్ చేయలేదు. శ్రీను ఏమంటున్నానంటే ఎవరో వాక్య భాగాన వాళ్ళు సొంత మాటలు చెప్పిన దాని దగ్గర ఏమైనా మీకు కరెక్షన్స్ ఉన్నా, మీరు ఏదన్నా ఐడెంటిఫై చేసినా అక్కడ ఎలా ఉంది కానీ మీరు ఎలా చెప్పారు అని మీరు ఏమైనా మాట్లాడితే వాళ్ళు సరి చేసుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుందని, కరెక్షన్స్ ఉంటే మాట్లాడమంటున్నాను.
సరే సార్. ఓకే సార్.
ఓకే, నాకు మటు కూడా పాయింట్అవుట్ చేయడానికి నాకేం అనిపించలేదు, అంత చక్కగా మాట్లాడారు. కృప, నేను మాట్లాడతావా?
నా 11వ వచనం నుంచి, యోహాన్ కంటే కూడా పరలోక రాజ్యంలో అల్పుడైన వ్యక్తి గొప్పవాడిగా ఎంచబడతారు అన్న మాట మిస్ అయినట్టు అనిపించింది అన్న. థ్యాంక్ యూ.
11వ వచనంలో యోహాన్ కంటే అల్పుడు పరలోక రాజ్యంలో గొప్ప అన్న మాట కొర్నేలి అది ప్రస్తావించలేదు అని కృపా బెనర్జీ మాట్లాడుతుంది. రైట్ అమ్మా, గుడ్ అబ్జర్వేషన్. ఇంకేమైనా అట్లాగా అక్కడ ఉన్నాయి వీళ్ళు మిస్ అయ్యారు అనుకుంటే మీరు మాట్లాడితే బాగుంటుంది, వాళ్ళు గ్రహించుకోగలుగుతారు. బాగుంది, ఆల్మోస్ట్ అందరూ స్పష్టంగా మాట్లాడారు. మనం నెక్స్ట్ డిస్కషన్ లోకి ఏం కెళ్తామంటే, రైట్, ఆల్రెడీ వాక్యాన్ని చదివారు, సొంత మాటల్లో కూడా మాట్లాడారు, సొంత మాటల్లో కూడా చెప్పడం అయిపోయింది. అభ్యంతరాలు కూడా ఏమి లేవు. ఒకటి కొర్నేలి విషయంలో కృప జ్ఞాపకం చేసింది ఆయన ఫోర్స్ నుంచి. బాగుంది. ఇక్కడ 6 పాయింట్ మీకు డిస్ప్లే అవుతుంది, ఇది కీలకమైంది, నేను మరలా అందుకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మీరు మాట్లాడుతున్నప్పుడు ఏది మాట్లాడినా షార్ట్ గా ఉండాలి, 1-2 మాటల్లో మాట్లాడాలి. వివరణ చెప్పొద్దు, సమాధానం నేరుగా చెప్పండి, అడిగితేనే వివరణకి వెళ్ళండి. దానివల్ల టైం సేవ్ అవుతుంది, డిస్కషన్ కూడా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అదొకటి నా రిక్వెస్ట్. తర్వాత ఇప్పుడు మనం ప్రశ్నకి వెళ్తాము. మన మేలు కొరకే వచ్చిన మెంబడు వచ్చిన ఏమైనా ప్రశ్నలుంటే తీసుకుంటూ వెళ్ళిపోదాం. అయితే ఆ పారాగ్రాఫ్ని అర్థం చేసుకునే ప్రశ్నలు మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఏదో ఒకటి మాట్లాడి చివరిలో క్వశ్చన్ మార్క్ పెడితే దానివల్ల జరిగే లాభం కంటే కూడా ఆ పారాగ్రాఫ్ను బెటర్గా అర్థం చేసుకునే ప్రశ్నలు మీరు మాట్లాడితే బాగుంటుంది. సరే, మనకి ప్రశ్నల్లోకి వెళ్దాం. వచ్చిన మెంబడు వచ్చిన ప్రశ్నలోకి వెళ్దాం. మొదటి 3 వచనాలు సోదరి కృపా బెనర్జీ పోర్షన్. ఇక్కడ ఏమైనా ప్రశ్నలున్నా, స్టేట్మెంట్స్ ఉన్నా, ప్రశ్నలే కాదు ఇక్కడ స్టేట్మెంట్స్ కూడా మీరు మాట్లాడచ్చు. అంటే చెప్పాలనుకుంది నేరుగా మీరు స్టడీ చేసిన విషయాలు చెప్పేస్తే టైం సేవ్ అవుతుంది. సో ప్రశ్నలే కాదు, మీరు సమాధానంలో మీరు మాట్లాడచ్చు. కృప ఏమైనా ఉన్నాయా?
అన్నా ఒకటి డౌట్ ఉందన్నా నాకు. ఏంటంటే యేసు ప్రభు వారు స్వయంగా యోహాన్ గారిని బాప్తిస్మం ఇచ్చాక యోహాన్ గారి స్వయంగా యేసు ప్రభుని లోక పాపములు మోసుకొని పోతున్న గొర్రె పిల్ల అని చెప్పారు. ఆయన చెప్పుల వారు విప్పటానికి కూడా నేను అర్హుణ్ణి కాదని స్టేట్మెంట్ యోహాన్ గారు ఇచ్చారు. అలాంటి సాక్ష్యం ఇచ్చిన యోహాన్ గారు ఇప్పుడు జైల్లో ఉండి మేము ఎదురు చూడాల్సిన ఆయన నువ్వేనా అని అడిగారు కదనా, ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? యోహాన్ గారికి డౌట్ ఉందని అర్థం చేసుకోవాలా? అది నాకు కొంచెం క్లారిటీ కావాలన్నా. థ్యాంక్ యూ.
యోహాను సందేహిస్తున్నాడు, కారణం ఎలా అర్థం చేసుకోవాలి అని కృప అడుగుతుంది. ఎవరైనా కృప గారు వచ్చేస్తారా? ఆవిడ ప్రశ్న ఉద్దేశం కూడా మాట్లాడేసింది. ఆయనే ఈయన్ని పరిచయం చేశాడు, ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? ఏమైనా కారణం ఏమై ఉంటుందని అడుగుతుంది, లేకపోతే అవిశ్వాస అయిపోయాడా అని కూడా ప్రశ్నలు వస్తాయి. మాట్లాడచ్చు ఇక్కడ.
సార్ ప్రైజ్లర్ సార్
నవీన్ ప్రైజ్లర్
సార్, మనకి యోహాను సువార్త 3:30 చూసుకుంటే ఆయన హెచ్చింపవలసి ఉన్నది, నేను తగ్గింపవలసి ఉన్నది అని ఉంటా సార్. అయితే యోహానికి ఇచ్చిన బాధ్యత ఏంటంటే ఆయన ప్రభు రాక సిద్ధం చేయడం ఆయనకి ఇచ్చిన బాధ్యత. దాని ప్రకారం ఆయన వచ్చి ప్రభు రాకను సిద్ధం చేసి యేసు ప్రభుని ఇంట్రడక్షన్ చేసి ఈవెన్ బాప్టిజం కూడా ఇస్తాడు. అంటే ఆయనకి ఇచ్చిన పోర్షన్ అంతవరకే సార్, దాని ప్రకారం ఆయన సక్సెస్ఫుల్ గా చేశారు. తర్వాత నుండి ప్రభు యొక్క పని ఉంటది. సో ఆయన పని అక్కడితో అయిపోయింది కాబట్టి ఆయన విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. అందుకే ఆయన్ని అడిగినప్పుడు కూడా శిష్యులు నేను స్వస్థపరిచాను, ఇవన్నీ చేశాను అని చెప్తూ ఇండైరెక్ట్ గా ఇవన్నీ చేయగలిగి నేను ఆయన్ని విడిపించలేనా అని అంటారు సార్. సార్ థ్యాంక్ యూ.
ఒకసారి నవీన్ ప్రశ్న రిపీట్ చేస్తావా? కృపా బెనర్జీ లెంతీగా అడిగింది, నేను షార్ట్ గా అడిగాను. నీకేం అర్థమైందో క్వశ్చన్ ఒకసారి రిపీట్ చే.
సార్ యోహానికి డౌట్ వచ్చింది అని అడిగారు సార్. యాక్చువల్
యోహానికి డౌట్ వచ్చింది అని అడిగామా, డౌట్ వచ్చిందా అని అడిగామా?
డౌట్ వచ్చిందా అని అడిగారు సార్. శిష్యులకి డౌట్ వచ్చింది సార్ యాక్చువల్ గా.
ఓ, యోహానికి డౌట్ కాదు, ఇది శిష్యుల డౌట్ అంటావా?
సార్ శిష్యులకే డౌట్ వస్తే శిష్యుల
ఎవరు శిష్యులు? యేసు ప్రభు శిష్యులా యోహాన్ శిష్యులా?
యోహాన్ శిష్యులు సార్.
యోహాన్ శిష్యులకు డౌట్ వచ్చింది. ఓకే, ఒకసారి 3 చదువుతావా?
ఏ 3 సార్?
మన పోర్షన్ లో 3
11:3. అని ఆయన అడుగుటకు తన శిష్యులను పంపాను. అవును
సార్,
యోహాన్ శిష్యులుగా సార్.
అవును బాబు, యోహానికి డౌటా, యోహాను శిష్యులకు డౌటా వాక్యాన్ని బట్టి
సార్. ఇక్కడ
నువ్వు కొంచెం అలర్ట్ గా ఉండి మాట్లాడేది నేరుగా స్పష్టంగా మాట్లాడితే టైం సేవ్ అవుతుంది. ఇంకెవరైనా మాట్లాడండి. ప్రశ్న యోహానికి ఎందుకు డౌట్ వచ్చింది, దాన్ని మీరు ఏమైనా చెప్పగలిగితే బాగుంటుంది.
సార్ ఆయన ప్రవచనం నెరవేరాలి కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథం 9:6-7 ఆయన భుజముల మీద రాజ్య భారం ఉంటుందనే మాట కాడ, ఇక్కడ యోహాను గారు అన్నదాన్ని యేసుక్రీస్తు వారు నెరవేరుస్తాడు అని ఆయన ఎదురు చూసే క్రమంలో.
అదే మీకు ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను, మీరు వివరంలోకి వెళ్ళొద్దు, ప్రశ్నకు ఎస్ సార్ నో అది చెప్పండి, అడిగితే వివరం చెప్పండి, అది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ప్రశ్న ఏంటి, ఆయనకి డౌట్ వచ్చిందా అని అడిగాం, మీరేమంటారు? అవును కాదు, ఆ తర్వాత ఎవరైనా అడిగి వెళ్ళండి, అక్కడ మనకి క్లారిటీ
ఉంటుంది.
యోహానుకి డౌట్ వచ్చింది, కొన్ని ఎట్లా అడుగుతున్నాను ప్రసాద్, యోహాను అవిశ్వాస అయ్యాడా?
లేదు సార్. లేదు సార్.
లేదు. ఓ, ఇందాక డౌట్ వచ్చిందంటే అవునన్నా, అవిశ్వాస కాలేదన్నా. కొంచెం ఇప్పుడు నువ్వు అనుకున్నది స్టార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చే.
ప్రవచన నెరవేర్పు జరగాలి కాబట్టి రోమా సైన్యం నుంచి ఇక్కడ ఇస్రాయల్ ను విడిపిస్తాడని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ దానికి భిన్నంగా జరుగుతుంది కాబట్టి ఆయన అడగటానికి శిష్యులను పంపించినట్టు నాకు అర్థమైంది సార్.
ఇంకెవరైనా మాట్లాడతారండి? యోహాను డౌట్ పడ్డాడా, అవిశ్వాస అయ్యాడా, ఎందుకు ఎట్లాగ అయ్యాడు, ఏమైనా మాట్లాడతారా, కృపాకి సాయం చేస్తారా? అట్లాగే దయచేసి పార్టిసిపెంట్స్ కూడా మీకు చాట్ బాక్స్ ఉంది, మీరు తప్పకుండా మీ అభిప్రాయాలు గౌరవించబడతాయి, చాట్ బాక్స్ లో కూడా మీరు మాట్లాడచ్చు. మీరు మాట్లాడు
అన్నా. యోహానికి డౌట్ వచ్చిందా అంటే డౌట్ వచ్చిందన్నా, వచ్చిందన్నా, కానీ అవిశ్వాస అయ్యాడా అని అంటే లేదు. మెసేజ్ గురించి అయితే అవిశ్వాసం అవ్వలేదు, కానీ ఆయన గురించి సంపూర్ణ అవగాహన లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్న. ఈయన ఫీలింగ్ ఏ విధంగా ఉండేదంటే, ఈయన ఖచ్చితంగా మత్తయి సువార్త 3:10-12 చెప్పినట్టు ఇమీడియట్ గా జడ్జిమెంట్ తీసుకుని వస్తాడు, పనిష్ చేస్తాడు, రోమ సైన్యం నుంచి విడిపిస్తాడు, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఆయన చెరలో ఉన్న తర్వాత ఆయన వినింది ఏంటంటే, ఈయన హీలింగ్ మినిస్ట్రీ చేస్తున్నాడు, ఇలాగ సువార్త ప్రకటన చేస్తున్నాడు, స్వస్థత ఇస్తున్నారు ఇలా అని చెప్పేసి వినేసరికి ఆయనకి ఆ డౌట్ వచ్చిందనా, డౌట్ వచ్చి పంపించారన్నా.
ఇక్కడ నీలిమాకు రిక్వెస్ట్ ఏంటంటే, చాలా చక్కగా మాట్లాడావమ్మా, వీళ్ళెవరూ మాట్లాడకుండా ఉంటేనే నువ్వు మాట్లాడాల్సి ఉంటుంది. వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడడానికి ఉండదు, వీళ్ళు మాట్లాడలేకపోతే నువ్వు హెల్ప్ చేయాలి. బికాస్ నువ్వు స్టడీ లీడర్ గా ఉన్నావు కాబట్టి మాట్లాడించడానికి ట్రై చేస్తాము. వాళ్ళు మాట్లాడకపోయినా క్లారిటీ లేకపోయినా అక్కడ నువ్వు మాట్లాడతావు. ఇంకొకరు ఎవరు రెస్పాండ్ కాబోయారండి, ఇంకొకరు ఎవరు అన్మ్యూట్ అయ్యారు, మాట్లాడతారా?
అది 2వ వచనంలో రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టుకోవాలన్నా అంటే ఇతనికి డౌట్ వచ్చింది సార్ యోహాన్ గారికి. అట్లాని ఆయన అవిశ్వాసిగా మారలేదు సార్, జస్ట్ చిన్న సందేహం. అంటే ఆ కాలంలో వారు మెస్సయ కోసం కనిపెడుతున్నారు, కనిపెడతా ఉంటే ఏనైనా అసలు ప్రభు యేసుక్రీస్తు ఏనైనా అనేసి ఆయనకి డౌట్ వచ్చింది సార్.
క్లారిటీ కోరుతున్నాడు. ఇక్కడ కృప, నీకేమైనా ప్రశ్నకు సమాధానం దొరికిందా?
ఇదే అని అయితే ఏం తెలియలేదన్నా, రెండు చెప్పారు స్కాలర్స్, ఆ రెండింటిలో ఏదో కూడా సరిగ్గా అర్థం కావలేదన్నా నాకు, అందుకే రేస్ చేశాను ప్రశ్న.
నీ స్కాలర్స్ పక్కన పెట్టి మా స్కాలర్ చెప్పింది ఏమని అర్థమైంది చెప్పు.
అంటే ఆయనకి కొంతవరకు ఓకే అన్నా, థ్యాంక్ యూ.
మీ స్కాలర్స్ కంటే మా స్కాలర్ చాలా బెటర్ గా మాట్లాడాలి అనుకుంటున్నాను. అది కొండ పదలు కొట్టి స్పష్టం చేసినట్టుగా ఆయన అవిశ్వాసి కాలేదు అని చెప్పారు. బాగుంది ఆ మాట, ఎందుకంటే కింద ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన కోసం నెగిటివ్ గా మాట్లాడలేదు. ఆయన డౌట్ వచ్చింది అన్న మాట దగ్గర కూడా క్లారిటీగా మీరు మాట్లాడారు. ఆయన క్లారిటీ అడుగుతున్నాడు. ప్రవచనాలు ఒకలాగా ఉన్నాయి, రాజు అన్నట్టుగా ఉన్నాయి, మీరేమో రాజ్యం చేయట్లేదు, నేను జైల్లో ఉన్నాను, ఏంటి మేము అనుకున్నట్టుగా మీరేనా, లేకపోతే ఏమన్నా ఎనకాలం కొహర వస్తున్నారా అని క్లారిఫికేషన్ అడుగుతున్నాడు. అది అడగడానికి పంపించాడు, అది ఇప్పుడు బాగుంది. మనం ఇక్కడ నెగటివ్ గా తీసుకోవడానికి గల కారణం ప్రశాంత్ మాట్లాడాడు. ప్రవచనాలేమో రాజ్యము రాజు కోసం మాట్లాడుతున్నాయి. ప్రభు వచ్చేసాడు కానీ రాజ్యము ఫిజికల్ గా కనబడడం లేదు, రాజుగా ఫిజికల్ గా కూడా కనిపించట్లేదు. ఎంత కీలకమైన ప్రశ్న అంటే, ఇది ఎంటైర్ ఇజ్రాయేల్ నాయకులందరి మెంటాలిటీ. ప్రవచనాలేమో రాజ్యం కోసం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు భౌతిక రాజ్యం అని చూస్తున్నారు, ప్రభు ఏమో భౌతిక రాజ్యాన్ని చూపించలేదు. కాబట్టి వాళ్ళకి డౌట్ రావడం, క్లారిఫికేషన్ అడగటం తప్పేం కాదు. అందులో కొన్ని మెసేజ్లు ఏమని పెట్టారంటే, పరిస్థితులు అలాగే ఆయన పొంగదీశాయి, పరిస్థితిని బట్టి ఆయన అలా మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. పరిస్థితిని బట్టి ఆ మాట బాగుంది. ప్రవచనాలు కూడా మనకు అదే అలాగే అనిపిస్తాయి. ఆ చెప్పినేమో మేము ఒకలాగా అనుకున్నాము, మీరేమో అలా ఏం చేయట్లేదు కదా, మరి ఏంటి సంగతి, ఇంకొకరు వస్తారా మీరేనా అని అడుగుతున్నాడు. అక్కడ మనం నెగిటివ్ గా తీసుకోవడం కంటే కూడా ఉన్న ప్రవచనాలు అలా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. అని అర్థం చేసుకుంటే బాగుంటుందేమో. ఇంకేమైనా ఉన్నాయా కృప నీ కోర్సులో మాట్లాడేవి?
ఇంకేం లేవన్నా, థ్యాంక్ యూ.
రైట్ అమ్మా. తర్వాత 4-6 వచనాలు ప్రశాంత్ హెడ్ కానిషియల్ ప్రశాంత్ నీ పోర్షన్లో నువ్వేమన్నా మాట్లాడతావా? ఏమైనా డౌట్లు క్లారిఫికేషన్స్ స్టేట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా?
సార్ ప్రైజ్ లార్డ్ సార్. 6 వచనంలో నా విషయమై అభ్యంతర పడినవాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చినట్టు అది చూస్తే అక్కడ దాంట్లో ఒక ప్రశ్న ఉంది సార్. అక్కడ ఆయన ఆయుష్యమై ధన్యుడు అన్నదాని దగ్గర మనం అభ్యంతర పడకుండా ఉండాలంటే మనకి ఏం అవసరం అనేది ఒక ప్రశ్న నాకు రైజ్ అయింది సార్.
మా ప్రశ్న అర్థం కాదు ప్రశాంత్. మీ ప్రశ్న స్పష్టంగా ఉంటేనే మా టీం నీకేమైనా హెల్ప్ చేస్తారు.
ఇప్పుడు యేసుక్రీస్తు ఇన్ని చేస్తున్నా కూడా అక్కడ యోహాను గారు శిష్యులను పంపించి ఆయన అడుగుతా ఉన్నారు కదా, ఆ క్రమంలో ఆయన నా విషయమే అభ్యంతర పడినవాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాడు కదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది నా ప్రశ్న సార్.
ఇప్పుడు బాగుంది. ఏమైనా ప్రశాంత్కి ఏమైనా హెల్ప్ చేస్తారా? 6 వచనం నుంచి ఆయన ఏమంటారంటే యేసు ప్రభు విషయంలో అభ్యంతర పడకూడదు అని అన్నాడు, అలాంటి వాడు ధన్యుడు అన్నాడు. ఎందుకు ఆ పదం, ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు? మీరేమనుకుంటున్నారు? మాట్లాడితే సరిపోతుంది. స్టడీ టీమ్ అట్లాగే పార్టిసిపెంట్స్ చాట్ బాక్స్ లో చాలా చక్కగా మీరు మాట్లాడుతున్నారు. నేను స్టడీ టీమ్ ఎంత బాగా మాట్లాడుతున్నారు, పార్టిసిపెంట్స్ కూడా అంతే స్పష్టంగా మాట్లాడుతున్నారు. స్టడీ టీమ్ మాట్లాడండి.
సార్, అభ్యంతరం అనేది అవిశ్వాసంతో సమానం సార్. అభ్యంతరం పడితే దానివల్ల సమాజానికి అంతటికీ అవిశ్వాసంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి నా విషయమై అభ్యంతర పడిన వాడు ధన్యుడని ప్రభువారు చెప్తున్నారు సార్.
అభ్యంతరం అవిశ్వాసం అని శ్రీను మాట్లాడుతున్నాడు. శ్రీను ఇందాక నేను ఇదే ప్రశ్న అడిగాను, యోహాను అవిశ్వాసి అయ్యాడా అని అడిగాను. ఇక్కడ అభ్యంతరం అన్న మాట ఉంది కాబట్టి యోహాను అభ్యంతర పడ్డాడా, యోహాను ఏసే విషయంలో అవిశ్వాసంతో ఉన్నాడా, ఏమన్నా మాట్లాడతావు ఈ మాట మీద?
సార్ ఇంకొక దీని వచనానికి సపోర్ట్గా ఇదే కాంటెస్ట్ మీద యోహాను లూకాసు వార్త 7వ అధ్యాయంలో రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరిని కొరకు కనిపెట్టవాలని అడుగుటకు వారిని ప్రభు యొద్దకు పంపినాను సార్.
7వ అధ్యాయంలో ఎన్నమాట? 7వ అధ్యాయం 8వ వచనం.
7వ అధ్యాయం 19వ వచనం సార్.
7వ అధ్యాయం 19వ వచనంలో
సార్, అంటే ప్రభు వారిని గురించి పూర్తి క్లారిటీ తీసుకోవడానికి వారిని అని అడుగుటకు వారిని ప్రభు యొద్దకు పంపినాను సార్. సందేహం వచ్చింది కానీ సార్ పూర్తి అవిశ్వాసి కాదు సార్. తీసుకోవడానికి పంపాడు. ఓకే సార్.
అక్కడ కూడా 23లో ఉంది కదా, నా విషయమే అభ్యంతర పడినవాడు ధన్యుడు అని. ఆ పోర్షన్లో కూడా అభ్యంతరం అన్న పదం వాడాడు కాబట్టి యోహాన్ అభ్యంతర పడ్డాడు అని అనుకుందామా, లేకపోతే యోహాను కోసం కాదనుకుందామా ఈ మాట? రైట్, మీతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మేబీ కృష్ణ నాకు ఇలాగ అర్థమైంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను అని కూడా మీరు మాట్లాడవచ్చు.
యోహాను గురించి చెప్పబడినటువంటి మాట సార్ అభ్యంతరం అనేది, ఆయనలో కొంచెం ఆలోచన వచ్చింది ఈయననా కాదా అనేది, దానిని బట్టే ఏసఐ అక్కడ మాట ప్రస్తావించినట్లుగా రాయబడింది.
అది క్లియర్ అమ్మ, ఆయనకి క్లారిటీ అడుగుతున్నాడు అని అర్థమైంది. క్లారిటీ అడిగాడు, అలాగని చెప్పి అభ్యంతర పడ్డాడా? అది నేను అడుగుతున్న ప్రశ్న.
అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు నీలిమాశిస్తూ చెప్పినట్లుగా ఆయన రాజుగా వస్తారన్నాడు, కానీ పరిస్థితులు ఇక్కడ వేరేలా ఉన్నాయి, ఈయననా కాదా అని ఎక్కడో ఒక సంకోచం ఆలోచన వచ్చి అది క్లియర్ చేయటానికే పంపించినట్లుగా ఉంది సార్.
మనం దీన్ని ఏమంటామంటే యోహాన్ అభ్యంతర పడ్డాడు అని మాట్లాడడానికి కూడా దీన్ని వాడడానికి అంత స్కోప్ లేదు. కాని అభ్యంతర పడకూడదు, అభ్యంతర పడకపోతే ధన్యుడు అని మాట్లాడుతున్నాడు. నీరు మా మాట్లాడతావా?
అదే అన్న, యాక్చువల్ గా యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక ఆన్సర్ చెప్తారన్న. ఏమనంటే అంటే ఆ మెసేజ్ నేనే అన్నట్లు ఇండైరెక్ట్ గా చెప్తారు, కుంటివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు. 5వ వచనంలో అన్న, కుష్టి రోగులు శుద్ధపరచబడుతున్నారు, బెదలకు సువార్త ప్రకటించబడుతుందని. యాక్చువల్లీ ఆ ఫుల్ఫిల్మెంట్ అదే ఎస్ఏ ప్రాఫెసీ ఏదైతే ఉందో అది ఆ నెరవేర్పు నేనే అని చెప్పేసి ఇండైరెక్ట్ గా మెసేజ్ నేనే అని చెప్పేసి చెప్తున్నారన్న. యాక్చువల్గా 35:5-6 వచనంలో ఇది మనకు ఉంటుందన్న, దాని ద్వారా కూడా అతను డౌట్ క్లియర్ చేస్తున్నట్టు ఉందన్న.
బాగుంది నీలమ, బాగుంది. ఇక్కడ సజీవ వాహిని కామెంటేటర్స్ ఎంత బాగా మాట్లాడారంటే ఇదే విషయాన్ని మాట్లాడుతూ వాళ్ళేమో రాజ్యాన్ని రాజును కోరుకుంటున్నారు. అయితే ఏమంటారు, యేసుక్రీస్తు ప్రభు ఇస్తున్న వివరణ ఈయన రాజ్యం చేయాలి, సింహాసనం కూర్చోవాలి, శత్రువును ఓడించాలి, అది మాత్రమే మెసేజ్ చేస్తాడు అని కాదు, మెసేజ్ చేయాల్సిన పనులు. 4వ వచనంలో చదువుతున్నా, వాగ్దానం చేయబడిన అభిషక్తుడు చేయవలసిన పనులు తాను చేస్తున్నానని యేసు అంటున్నాడు. 29:18 చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు, అంధకారం కలిగినను గాఢాంధకారం కలిగినను గుడ్డువారు కనులారా చూసిదారు. వాళ్ళు వింటారు, వాళ్ళు చూస్తారు, గ్రంథవాక్యాలు వింటారు. ఆయన బోధిస్తున్నాడు, ఇది మెసేజ్ చేయాల్సిన పని. 35:5 గుడ్డువారు కనులు తెరవబడను, చెవిటి వారి చెవులు విప్పబడను, కుంటివాడు దుప్పు వలె గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. కేవలం వీళ్ళు రాజ్యము యుద్ధాలు మళ్ళా తిరిగి అధికారము అన్నట్టుగా ఆలోచిస్తున్నారు, కానీ అదొక్కటే కాదు. 61:1 కూడా దీనులకు సువార్తమానం ప్రకటించటకు యెహోవా నన్ను అభిషేకించాడు, నలిగిన వారి హృదయాలు దృఢపరచటం, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడ్డ వారికి విముక్తి ప్రకటించటకు, ఈ మాటలు ఇవి చేయాల్సింది మెసేజ్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు మాట్లాడడం వెనకాల ఆయన క్లారిటీ ఇస్తున్నాడు అని నిర్మా సిఏ గారు మాట్లాడుతున్నారు. సజీవ వాహిలో ఆ విషయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రశాంత్, నీ డౌట్ నీ ప్రశ్నకి ఏమైనా సమాధానం వచ్చిందా? నవీన్ ని అన్మ్యూట్ చేయండి, మా ఇమ్యూట్లో పడ్డాడట, ఆ చాట్ బాక్స్ చూసుకోండి ఎవరైతే మానిటర్ చేస్తున్నారో వాళ్ళు.
సార్ ప్రైజ్ లాడ్ సార్, అంటే వచ్చింది సార్, దానికి ఇంకొంచెం మార్చేయాలనుకుంటున్నాను.
తప్పకుండా మాట్లాడు.
అంటే దేవుడు ఒకలా పనిచేస్తాడని ఊహించినప్పుడు అంచనాలు నెరవేరకపోవటం వల్ల జరిగేది కూడా ఈ అభ్యంతర పడటానికి ఒక కారణం సార్. అయితే మనం నిరాశ చెందకుండా దేవునిపై ఆధారపడి మరి ఆయనతో విశ్వాసం కోల్పోకుండా ఉంటే ఈ ప్రమాదంకు గురి కాకుండా ఉంటాం సార్. దానికి ఒక ఉదాహరణ, ఒక కోట్ నేను కోట్ చేసేది ఏంటంటే, తోమా కూడా అభ్యంతర పడ్డాడు యోహాన్ సువార్త 20:29 అక్కడ శిష్యుల మధ్య ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను స్వయంగా చూస్తేనే తప్ప నమ్మని అన్నాడు, చూడక నమ్మని వాళ్ళు మరి ధన్యులు అంటాడు. కాబట్టి అభ్యంతర పడకుండా విశ్వాసంతో మరి ఆయన వెంబడించినప్పుడు ఇటువంటి పరిస్థితులు లేకుండా ఉంటాయనేది నేను యాడ్ చేయాలనుకున్న విషయం సార్. ప్రైజ్ లార్డ్ సార్.
తోమా కూడా అభ్యంతర పడ్డాడు అన్న మాట తను మాట్లాడుతున్నాడు. జెస్సీ కళ్యాణి డాక్టర్ గారు మెసేజ్ లో ఆడేమంటారంటే, అభ్యంతరం విశ్వాసం రెండు వేరు వేరు, అభ్యంతరం అవిశ్వాసం రెండు వేరు వేరు. క్లారిఫికేషన్ కోసం అభ్యంతరపడి ఉండొచ్చు, కానీ అది అవిశ్వాసం కింద తీసుకోకూడదు అన్నారు. అభ్యంతరం అంటే నువ్వు నాకు వద్దు, లేకపోతే నేను నమ్మట్లేదు అని మాట్లాడే అభ్యంతరం అవుతుంది. క్లారిఫికేషన్ అంటే అవునా కాదా అని అడగటం వేరు, అభ్యంతరం అంటే నువ్వు వద్దు అని డినై చేయటం. ఇక్కడ యోహాన్ ఏమి డినై చేయట్లా, డినై చేసినట్టుగా చూడలే. కాబట్టి ఆ యోహాన్ అభ్యంతర పడుతున్నాడు అనడానికి కాదు. ఈవెన్ తోమా కూడా నేను చూస్తే తప్ప నమ్మను అని అన్నాడు. అది అక్కడ కూడా క్లారిటీ అడుగుతుంది, అక్కడ ఒక మాట ఉంది అవిశ్వాసివి కాక అన్న మాట ఉంది. కాబట్టి తోమా అల్ప విశ్వాసంతో ఉన్నాడు అని మాట్లాడవచ్చు. సరే మనం అంత లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ గ్రౌండ్స్ అయితే అర్థమవుతున్నాయి. యోహాను మాత్రమే కాదు, యోహాన్ లాంటి వాడే ఈ ప్రశ్న అడిగాడంటే ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని నాటి సమాజం డినై చేసిందో, మెస్సయ్య కాదు అనుకున్నారు. ఇప్పటికే ఇస్లాం సమాజం మెస్సయ్య యేసయ్య కాదు అని ఎందుకు ఎదురు చూస్తున్నారో మనం ప్రవచనాలను భౌతికంగా వాళ్ళు తీసుకోవడం వల్ల జరుగుతున్న గ్యాప్, దానివల్ల వచ్చిన గ్యాప్ అని కూడా మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నాకు ప్రశాంత్ మీద పర్సనల్ క్వశ్చన్ ఉంది. ఇప్పటికీ ప్రస్తుతానికి నీకు కాలు విరిగిపోయి ఇంట్లో ఉన్నావు, గత సంవత్సరం కూడా సెల్ఫ్ యాక్సిడెంట్ అయ్యింది, లిగ్మెంట్ కట్ అయిపోయి, ఇప్పుడు లిగ్మెంట్ కట్ అయిపోయి గత సంవత్సరం కూడా పెద్ద యాక్సిడెంటే. నువ్వేమో లోకాన్ని వదిలేసుకున్నావు, పరిచర్య చేస్తున్నావు, దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. నీకేమనిపిస్తుంది, నీకేమి ఆయన మీద విశ్వాసంలో అప్ అండ్ డౌన్స్ ఏమి రావట్లేదా? నా పర్సనల్ క్వశ్చన్ ఇది.
ఎంత మాత్రం కాదు సార్, నాకు ఇది లెర్నింగ్ స్టెప్ అని నేను అనుకుంటున్నాను సార్. నేను నేర్చుకోవడానికి దేవుడు అనుమతించాడని నేను బలంగా విశ్వసిస్తున్నాను.
కొంత క్లారిటీ ఇస్తావా? లెర్నింగ్ స్టేజ్ అన్నావు, లెర్నింగ్ స్టేజ్ కి కాల్ తిరిగిపోవడానికి ఏంటి సంబంధం అర్థం కాల?
నేను ఇంకేదో నేర్చుకోవాలి, నాకు దేవుడు నేర్పిస్తున్నాడు అని మాత్రం నాకు అర్థమైంది సార్.
మంచి మాట, దేవుడు నేర్పిస్తున్నాడు, మంచి టైం. వాస్తవం కాలు తిరిగిపోయి ఇంట్లో కూర్చుంటే చాలా చక్కగా కొత్త సంవత్సరం కోసం నాకు తెలిసి అందరికంటే ప్రశాంత్ బాగా ప్రిపేర్ అయి ఉంటాడు, బాగా ప్రార్థన గడుపుంటాడని భావిస్తున్నాను. బాగుంది. రైట్, ఇంకా నీ పోర్షన్ ఇంకేమైనా ఉన్నాయా ప్రశాంత్? రైట్ రైట్. 7-8 వచనాలు సోదరుడు రామతి.
సరే, ఇక్కడ ప్రభువారు అరణ్యంలోనికి మన జన సమూహంలో సార్ అరణ్యంలోనికి మరి గాలిని కదుల్చిన రెల్లున మరి ఏమి చూడవెళ్ళిత్తురని అర్థం అడిగినట్లు ఇది వినిపించి కొంచెం క్లారిటీ సార్.
మీ ప్రశ్నే మా క్లారిటీ లేదు, నేనేం క్లారిటీ ఇచ్చేది నీకు? ముందు నువ్వు క్వశ్చన్ క్లారిటీ అడుగు, అప్పుడు నేనేమైనా మాట్లాడగలుగుతాం.
సార్ ఇక్కడ 7 వచనంలో సార్ జన సమూహములతో ప్రభువారు ఇలాగ చెప్పసాగను, మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి, గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడవెళ్ళితిరి అని ఎలా అర్థం చేసుకో?
ఏమైనా రామూర్తి ప్రశ్న అర్థమైతే ఎవరైనా మాట్లాడచ్చు. స్టడీ
సార్
నేను
సార్ ఇక్కడ గాలికి కదులుచున్న రెల్లు అంటే అది గాలి ఎటొస్తే అటు కదిలిపోతుంది, అలాంటి వ్యక్తిని మీరు చూడటానికి వెళ్తున్నారా అని యోహాన్ గురించే ఇక్కడ ప్రభువారు అంటున్నారు సార్. సార్
ఓ రెల్లు అంటే గడ్డి అనుకోవచ్చు, గాలి వేస్తే ఊగుతా ఉంటది. యోహాను ఈ పరిస్థితుల్లో ఊగిసిన అట్లా ఉన్నాడు కాబట్టి యోహాను కోసం ఈ మాట మాట్లాడాడు అని శ్రీని అంటాడు. ఇంకేమన్నా మాట్లాడతారా? నవీన్ ని అన్మ్యూట్ చేయమని చెప్పి అన్నాను. ఎవరు నీలిమ స్టడీ లేటర్
అన్న చేశాను అన్న, మరి తర్వాత మళ్ళీ కూడా ఎందుకు ఏంటో తెలీదు, నేను మళ్ళీ చేశానన్నా. లెఫ్ట్ అయితే మళ్ళీ అవదన్నా?
అది లెఫ్ట్ అయితే అవదు, నువ్వు ఓపెన్ మెసేజ్ పెట్టాడు కాబట్టి చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టాడు, చూడని పరిస్థితి ఏంటో.
అన్మ్యూట్ చేశానన్నా.
ఓకేమ్మా, ఓకే. ఏడో వచ్చిన మీద ఇంకేమన్నా మాట్లాడతారా? అయిపోయింది, ఆరే అయిపోయింది, మీరు త్వరగా మాట్లాడాలి.
సర్ప్రైజ్ లేడు సార్. ఈ ఎనిమిదిలో కూడా అంటే దానికి కొనసాగింపుగా గాలికి కదులుతున్న రెల్లున మరి ఏం చూడ వెళ్ళితే అనే రెండు ప్రశ్నలు సంధించిన తర్వాత సన్న బట్టలు ధరించుకున్న మనుషునా అని కూడా వాడాడు సార్. అంటే రాజగృహంలో కదా వాళ్ళు ఉండేది, కానీ ఇక్కడ యోహాను గురించి మాట్లాడతా. ఆయనైతే అడవి తేనెను మిడతలు తింటా ఉన్నాడు అని మాట్లాడినట్లు నేను అర్థం చేసుకుంటా సార్. అంటే దాన్ని ఉద్దేశించి ఆయన లక్షణాలు అంటే ఏదైతే ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడో దానికి క్వైట్ ఆపోజిట్ గా ఆయన తగ్గింపుతో అడవిలో తిరుగుతా ప్రకటిస్తా ఉన్నాడనే మాట కాడ జనాలకు చెప్పినట్టు నాకు అర్థమైంది సార్ మనం మాట్లాడిందని.
ఇప్పుడు శ్రీనివాస్ అన్నట్టుగా గాలి కదులుచున్న రిలులాగా యోహాన్ ఉన్నాడు అని అనుకోవాలా ప్రశాంత్?
లేదు సార్, లేదు సార్,
కాదు అని అంటాడు. ఎంత కాదు అని ఎందుకు అంటున్నాడు కూడా రేసన్ ప్రశాంత్ మాట్లాడతాడు. ఎనిమిదో వచనంలో ఆయన సన్నపు బట్టలు ధరించుకున్న రాజు వంశానికి చెందిన వాళ్ళ కోసం కూడా మాట్లాడాడు. కాబట్టి ఇది యోహాన్ కోసం నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు అని అనుకోవడం కూడా కాదు. బాగుంది. ఇంకేమన్నా మాట్లాడతారా? ఆ 7-8 వచ్చిన 4 ఏమైనా మాట్లాడతారా క్లారిటీ కోసం? శామ్యూయేలు ఏమంటాడంటే యేసయ్య గురించి ప్రవచనం, యోహాను గురించి ప్రవచనం ఉన్నాయి, ఈ ప్రవచనాలను ప్రభు క్లారిటీ ఇస్తున్నారు, నువ్వు కొంత క్లారిటీతో ఏ ప్రవచనాలు ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయో మాట్లాడితే బాగుంటుంది. అగ్రీ టు శామ్యూయేలు అన్నావు కాబట్టి నువ్వు కూడా ఏమర్థమై అగ్రీ అన్నావు మెసేజ్ పెడితే బాగుంటుంది మానయ్య. సరే, ఇంకేమన్నా మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే ముందుకెళ్దాం. ఇక్కడ ప్రశ్న అడిగిన రామ్మూర్తికి ఏమైనా క్లారిటీ వచ్చిందా నీ ప్యాసేజ్ లో?
సార్ ఓకే సార్, పక్కవారు.
ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే అడిగే వాళ్ళు క్లారిటీతో ప్రశ్నలు అడగకపోతే మీకు క్లారిటీతో సమాధానాలు వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ఎంతో కొంత స్టడీ చేసి నేను దీన్ని ఇలా అనుకున్నాను, ఇక్కడ దాకా వచ్చాను, నాకు ఇక్కడ క్లారిటీ రాలేదు అని ఏమైనా మాట్లాడితే మిగతా టీం వాళ్ళు ఏమైనా ఆలోచించగలుగుతారు. మీరే దాన్ని సగం సగం మింగేస్తే మిగతా వాళ్ళు ఏం మాట్లాడలేరు, అది మీరు గమనించాలి. 9-10 వచనాలు జయ రిచర్డ్స్ ఏమన్నా ఈ పోర్షన్లో మాట్లాడే ఉన్నాయమ్మా?
సార్, ఇక్కడ కూడా క్వశ్చన్ కంటిన్యూ అవుతుంది. పైన అడిగినట్టే రెల్లునా లేకపోతే సన్ననార బట్టలు వేసుకున్న వ్యక్తినా లేకపోతే ప్రవక్తన అనే మాట అంటున్నాడు అంటూనే ఆన్సర్ చెప్తున్నారు. ప్రవక్త కంటే గొప్పవాని నేను అని యేసయ్య గురించి చెప్తూ ఇక్కడ 10వ వచనంలో యోహాను భక్తుని గురించి చెప్తున్న మాట అది ప్రవచన నెరవేర్పు అని చెప్పేసి మనకు చెప్తున్నారు సార్. ఆ ప్రవచన నెరవేర్పులు వచ్చేసి మనకు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలోను అలాగే మలాకి 3:1 కూడా ఉన్నాయి. మనం లూకాస్ వార్తలో ఆ నెరవేర్పును 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూస్తాం సార్.
రెల్లు అంటే ఏమిటి అని ప్రశ్న అడిగితే దానికి సమాధానం అవడానికి ట్రై చేస్తున్నారు. రెల్లు అంటే గాలి కదులుచున్న రెల్లు అనేది బలహీనత, అస్థిరత, సులభముగా మారిపోయే స్వభావాన్ని గుర్తు అంటాడు సుధాకర్ పెద్దపల్లి. సుసన్న కిరణ్ అంటది గాలి ఎత్తిదీస్తే అటు వంగి రెల్లు వంటి వాడు కాడు యోహాను. ఆయన ఒక స్థిరమైన వ్యక్తి, ప్రజల మెప్పు కోసం లేదా రాజుల భయం కోసం తన మాట మార్చుకునేవాడు కాదని ఏది చెబుతున్నాడు. బాగుంది సుసన్న. అయితే ఎందుకే ఆయన ఏమో ఒకలా చెప్పాడు సుధాకర్, ఈడేమో ఒకలా చెప్తుంది, ఏది మేము తీసుకోవాలి, దానికి ఏం చేయాలి? ఫలానా కామెంటరీలో ఇలా చెప్పారు, ఫలానా ట్రాన్స్లేషన్లో ఇలా ఉంది, లేకపోతే నేను ఇలా అనుకుంటున్నాను అంటే కొంచెం క్లారిటీతో ఆలోచించగలుగుతాం. ఇందాక మీరు ప్రవచనాలు అన్న మాట దగ్గర కింద ప్రవచనాలు పదో వచ్చిన మాట్లాడారు. నేను ఎక్కడ అడిగాను మిమ్మల్ని? రామూర్తి పోర్షన్లు అడిగాను. అక్కడ రెళ్ళు అట్లాంటి ప్రవచనాలు ఏం కనబడవు. అయితే బాగుంది, ఇక్కడ మనం జయా రిచర్డ్స్ ఏమంటదంటే ఇది మూడవ ప్రశ్న. వరుసగా ఏం చూడడానికి వెళ్ళారు? రెల్లునా? ఏం చూడడానికి వెళ్ళారు? సన్నపు బట్టలు ధరించుకున్న వ్యక్తినా? ఏం చూడడానికి వెళ్ళారు? ప్రవక్తనా అని మాట్లాడుతూ ఇక్కడ అవును అని ఆయన కన్ఫర్మ్ చేశాడు. యోహాను ప్రవక్త అని కన్ఫర్మ్ చేశాడు. కన్ఫర్మ్ చేస్తూనే యేసు ప్రభు తన కోసం మాట్లాడుతున్నాడు. కింద ప్రవచనాలు పదవచనంలో కూడా రాయబడ్డ ప్రవచనం, నాకు ముందుగా పంపబడ్డ దూత ఈయనే అన్న ప్రవచనాలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ రెల్లు లాంటి స్వభావం యోహానుకు ఉంది, ఎటు పడితే అటు ఊగుతున్నాడు అని మనం తొందరపడి మాట్లాడడం సబబు కాదు. ఎక్కడ ఆయన తక్కువ చేసి యేసు ప్రభు మాట్లాడలేదు. ఈ ప్యాసేజ్లో కూడా యోహాను తక్కువ చేసి మాట్లాడలేదు. మాట్లాడినట్టుగా మీకేమని అనిపిస్తే అవి మీరు ఆలోచిస్తే బాగుంటుంది. జయ రిచర్డ్స్, నీ పోర్షన్ అయిపోయిందమ్మా, ఇంకేమైనా మాట్లాడే ఉన్నాయా? 9:10 తన క్లారిటీ ఇచ్చింది, ప్రశ్నలు ఏమి లేవు. 11:12 హెడ్ కానిస్టేబుల్ కొర్నేల్.
అన్నా అందులో నాకు ఒక క్వశ్చన్ ఉందన్నా. అంటే ఇది క్లారిఫికేషన్ కొరకు, స్త్రీలు కనిన వాళ్ళలో బాప్తిస్మ ఇచ్చి యోహాను గొప్పవాడు అని చెప్పేసి అన్నారు కదా, ఏ విషయంలో?
11:12 మెయిన్ ఆయన మాట్లాడాలి యాక్టర్, తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడతారు, చివరిలోనూ మాట్లాడలే. 11:12 కొర్నేలు.
సార్ స్త్రీలు కన్నవారిలో బాప్తిజం చేసే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని అన్నారు సార్. అంటే మొదటి నుండి కూడా అంటే పుట్టిన వారిలో యోహాను కంటే ఎవరు కూడా గొప్పవారు లేరు అని తెలియజేస్తున్నారు కాబట్టి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని అడుగుతున్నా సార్.
యోహాను కంటే గొప్పవాడు గతంలో పుట్టలేదా అన్న మాట మీద క్లారిటీ అడుగుతున్నాడు. ఒకవేళ అలా ఆలోచించొచ్చేమో, అబ్రహాం కనబడతాడు, మోషే కనబడతాడు, ఏలియా కనబడతాడు, చాలా మంది ఉన్నారు, కానీ ఇంతకంటే గొప్పవాడు పుట్టలేదు అన్న మాట దగ్గర ఏమైనా హెల్ప్ చేస్తారా అని అడుగుతున్నాడు కొర్నేలి. మంచి ప్రశ్న. ఏమన్నా మాట్లాడతారా స్టడీ టీం?
సార్ ప్రైజ్లాడు సార్
చేస్తుందా?
ఎందుకు ఆ మాట అన్నాడంటే, మనం అబ్రహాం మొదలుకొని ఏలియా వరకు ఎందరో ప్రవక్తలు మెస్సియా రాబోతున్నాడు అని ప్రవచించారు కదా సార్. మెస్సియా కల్లా చూసిన వ్యక్తి కేవలం యోహాను గారు మాత్రమే సార్. అండ్ యోహాను సువార్త మొదట 29 వచనంలో ఆయన చెప్పేశాడు, ఆయన యోహాను యేసు తన ఎవరికి రానప్పుడు వచ్చినప్పుడు ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆయన ప్రత్యక్షంగా చూశాడు, వాళ్ళందరూ ప్రవచించారు గాని ఈయన ప్రత్యక్షంగా చూశాడు. కాబట్టి పాత ప్రవక్తల్లో యోహాను చివరివాడు మరి గొప్పవాడు, ఆయన యేసు ప్రభువే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు సార్ ఆయన తరపు అని నాకు అర్థమైంది సార్. ప్రైజ్ లార్డ్ సార్.
ఎందుకు గొప్పవాడు అంటే యేసే నేరుగా చూశాడు అని ఒక పాయింట్ ప్రశాంత్ యాడ్ చేస్తున్నాడు. ఇంకేమైనా మాట్లాడతారా
సార్? వందనాలు సార్.
ఏలియా వందనాలు. నువ్వు ఈరోజు మాట్లాడకపోతే, రేపు మాట్లాడకపోతే నిన్ను వచ్చే వారం కూడా తీసుకుంటాం, నువ్వు మాట్లాడాలి.
సరే సార్. అయితే ఇక్కడ యోహాను గారు యేసుప్రభు యొక్క మార్గాలను ముందుగానే తెలియజేసింది కదా సార్, సిద్ధపరిచాడు కదా సార్, మెస్సే రాకడ కొరకు ముందుగానే తన యేసే మార్గమును సిద్ధపరిచినాడు సార్. అది సార్ నాకు అది సార్ అందుకని ప్రవక్తగా
ఆత్మకు అర్థం కాదు. కొంచెం వివరిస్తావా ఏలియా, నువ్వేం మాట్లాడుతున్నావు? కొంచెం బాగుంది, స్ట్రైట్ గా మాట్లాడు, కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవి. యేసే మార్గం సిద్ధపరచడం ఏంటి
సార్? ప్రవక్తలు యేసే రాకడ గురించి తెలియజేశారు సార్. యోహాను ప్రవక్త కూడా యేసు యొక్క ఆ మార్గమును సిద్ధపరచుండి సార్.
సిద్ధపరిచాడు అన్న మాట అర్థమైంది, అంటే ఏం చేశాడు సిద్ధపరిచాడు అన్న మాట దగ్గర మేము అర్థం చేసుకున్నాం అడుగుతున్నా.
ఈయన మెస్సే అని తెలియజేసింది సార్, ఆయన
కనెక్ట్ చేశాడు, ఈయనే మెస్సే అని కనెక్ట్ చేసి ఆయన చూపించగలిగాడు అని అంటాడు, మార్గాన్ని సిద్ధపరిచాడు అంటాడు. బాగుంది, ఆలోచన బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా? ఇక్కడ ప్రశాంత్ నేరుగా చూశాడు అన్న మాట దగ్గర శామ్యూయేలు అంటాడు మోషే కూడా ప్రభుని చూశాడు, అబ్రహాం కూడా ప్రభుని చూశాడు అని మాట్లాడుతున్నారు. ఇంకేమన్నా మాట్లాడతారా? ఎందుకు స్త్రీలు కనిన వాళ్ళు యోహాని కంటే గొప్పోడు పుట్టలేదు అన్న మాట దగ్గర ముందు చాలా మంది గొప్పలు ఉన్నారు కదా, వాళ్ళకంటే యోహాన్ ఎట్లా గొప్పోడు అయ్యాడు అది ప్రశ్న.
సార్ ప్రెజలర్ సార్
అది
సార్ కొద్దిగా ఇందాక ఒక పావుగంట అన్మ్యూట్ అవ్వలేదు సార్, దానివల్ల ఫస్ట్ ఒక దగ్గర మీరు క్లారిటీ ఇవ్వలేదని నా అభిప్రాయం సార్. ఏంటంటే యోహాన్ గారిది స్థిరమైన స్వభావమే గాలికి కదులుతున్న రెల్లు కాదు, ఆయనకి డౌట్ రాలేదు అని చెప్తున్నారు సార్. కానీ మొదట్లో క్వశ్చన్ వేసింది యోహాన్ గారే సార్, ఏమని ఇలా నీవు మరొకరి కొరకు ఎదురు చూడాలా అని అడిగి శిష్యులను పంపుతారు సార్. అయితే మనం ఆ డౌట్ ఎవరికి వచ్చింది అనేది క్లారిటీ ఇవ్వలేదు సార్. మనకి ఇదే మీ స్టడీ బైబుల్ చూసుకుంటే స్టడీ బైబుల్లో బ్రాకెట్ లో ఉంది సార్ ఈ విషయం. ఏమని బ్రాకెట్ మిస్ అయ్యారు సార్? లేక బహుశా యోహాను శిష్యులకు మాత్రమే ప్రోత్సాహాన్ని నమ్మకాన్ని బలపరచడం అవసరమేమో అని దాన్ని పట్టుకునే నేను ఒక మాట చెప్పాను సార్. ఏంటి, వాళ్ళకి డౌట్ వచ్చింది కాబట్టే ప్రభు నా విషయంలో అభ్యంత పడని వాడు ధన్యుడు అని చెబుతూనే ఒక ఈ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు సార్, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. యోహానే నిజంగా డౌట్ పడి ఉంటే అభ్యంతర పడింది యోహానే అని చెబుతాడు, అప్పుడు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడు సార్. ఎందుకంటే ఇంతకు ముందు దానియేలు వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్ గా బతికారు సార్, ఒక తప్పు కూడా దానియేలులో కనబడదు. మరి ఆయన కూడా ఈవెన్ సింహాల భూమిలోకి వెళ్ళినప్పుడు ఏ డౌట్ పడలే, ఇక్కడ కూడా యోహాను డౌట్ పడలేదు సార్. యోహాను శిష్యులు డౌట్ పడినందుకు వాళ్ళకి క్లారిటీ చాలా దగ్గర, ఎందుకంటే యోహాను శిష్యులు అడుగుతుంటారు ఆయన కూడా బాప్తిస్మ ఇస్తున్నారు అని చాలా దగ్గర క్వశ్చనింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన కన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం యోహాను పంపించాడు కాబట్టే యోహాను యేసుప్రభు ఎక్కడ యోహాను తప్పు పట్టకుండా నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను, స్వస్థతలు చేయగలుగుతున్నాను, ఆయన కూడా నేను విడిపించడం నాకు మ్యాటర్ కాదు.
గైడ్ లైన్స్ ఏంటి అంటే నువ్వు ఏదైనా మాట్లాడితే స్ట్రైట్ గా మాట్లాడాలి, వివరణ అడిగితే వివరణకి వెళ్ళాలి, ఎంత టైం తీసుకుంటే అవుతో
సార్. స్ట్రైట్ అయితే మీరు దానికి ఆన్సర్ ఇవ్వకుండా స్కిప్ చేశారు అనుకుంటున్నాను సార్.
నేను ఆన్సర్ ఇవ్వడానికి లేను, మీ మధ్య డిస్కషన్ పెట్టడానికే ఉన్నాను, మీరే క్లారిటీ ఇవ్వాలి నాకు. నాదేమన్నా చెప్పలో నా ఒపీనియన్ కూడా చెప్తానంటే
ఓకే సార్. అయితే అది డౌట్ ఉంది సార్, ఏంటంటే ఆ డౌట్ యోహాన్ క్వశ్చన్ రేజ్ చేసింది అక్కడ యోహాన్ కాబట్టి.
ఇక్కడ నది ఏం మాట్లాడవచ్చు అంటే ఇది కూడా అయి ఉండొచ్చు అని మాట్లాడతా తప్ప డైరెక్ట్ గా యోహాన్ పంపించాడు అని వాక్యంలో ఉంటే యోహానికి ఏ డౌట్ రాలేదు, శిష్యులకి డౌట్ వచ్చింది, నేను పక్క నుండి విన్నాను అని ఎట్లా మాట్లాడతావు అనుకోవచ్చు. పక్కన శిష్యులు డౌట్ పడితే వాళ్ళ డౌట్ క్లారిఫై చేయడం కొరకే ఆయన వాళ్ళు పంపించి ఉండొచ్చు అని కూడా భావించవచ్చు. భావించడానికి స్కోప్ ఉంది, నువ్వు వాటెడ్ ది రీజనే. సజీవ వాహినిలో కూడా ఆ మాట మాట్లాడారు. ఇక్కడ ఈ మాటది ఏమవుతుందంటే ఇక మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇదేంటి 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 అని అడుగుతారు కాబట్టి పోయి మీరే కనుకోండి అని పంపించి ఉండొచ్చు. అది ఒక వన్ ఆఫ్ ద ఒపీనియన్, అలా వెళ్ళొచ్చు. అంతే తప్ప దాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తావు, వాక్యంలో లేని దాన్ని ఊహించు. ఆ ఊహించింది నా అభిప్రాయం అను మిగతా వాళ్ళు కూడా ఆలోచిస్తారు.
అదే సార్, ఆ ఊహించింది అభిప్రాయంగా తీసుకుంటే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేస్తుంది, కనెక్టింగ్ అంతా కన్ఫర్మ్ అదే బాగుంటది అని నా అభిప్రాయం సార్. అది
తీసుకుంటే మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం. ఆ శిష్యులకి అనుమానం వచ్చి శిష్యుల్ని యోహాన్ పంపించాడు, యోహానకు అనుమానం వచ్చింది అనుకోవడానికి కూడా పూర్తిగా అవకాశం లేదు అని నువ్వు, మేము దాన్ని అంగీకరిస్తాం.
వ్యూలో చూస్తే మొత్తం లైనింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటది. అప్పుడు స్త్రీలు కను వల్ల ఆయన గొప్పవాడు ఎందుకయ్యాడు అంటే ఆయన ప్రభు రాకడ సిద్ధం చేశాడు, అందరూ దాన్ని ప్రవచించారు, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో అది గొప్పతనంగా తీసుకున్నారని నేను భావిస్తున్నాను సార్.
ఈ ప్రశ్న మీద మాట్లాడుతున్నావా ఇప్పుడు, మా కొర్నేలు ప్రశ్న మీద మాట్లాడుతున్నావా? ఆయన కంటే గొప్ప
వీటన్నిటికీ ఆన్సర్లు వస్తాయి అని అంటున్నాను సార్. దీనికి ఆన్సర్ ఇది సార్.
సరే అట్లా బాగుంది ఆలోచన. ఇప్పుడు స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్ప పుట్టలేదు, అక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే ఈయన నేరుగా చూశాడు, ఈయన మార్గాన్ని సిద్ధపరిచాడు అని మాట్లాడుతున్నారు. ఇంకేమైనా మాట్లాడతారా? కొన్ని మీకేమన్నా క్లారిటీ ఇవ్వగలిగారా ఈ స్టడీ టీమ్ లో?
ఇవ్వగలరు సార్,
ఆయన క్లారిటీ వచ్చిందట కాబట్టి ముందుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను 11వ వచనంలో కొన్నేళ్ళ ప్రశ్న దగ్గర నా అభిప్రాయం ఏంటంటే ఎవరి కోసం కూడా ప్రవచనాలు లేవు. నీలుమా మాట్లాడితే బెటర్
మాట్లాడండి. యాక్చువల్ నిజంగా మంచి క్వశ్చన్ అన్న, ఎందుకంటే అంత గొప్ప వాళ్ళు అంతకంటే మన పేపర్లు అంతకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ నేను ఎందుకు గొప్పవాడనంటే, ఈయన చివరి ఓల్డ్ టెస్టమెంట్ లో ఈయన చివరి ప్రవక్తగా మనకి కనిపిస్తున్నారన్న. నెక్స్ట్ యోహాన్లో ఉన్నటువంటి ఇంకొక గొప్ప క్వాలిటీ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన గొప్పవాడని చెప్పాడు, కానీ ఆయన కానీ ఎప్పుడు కూడా గొప్పవాడని చెప్పేసి చెప్పుకోలేదన్న. ఏమంటున్నానంటే ఆయన చెప్పులు ఇప్పటికైనా నేను అర్హుడిని కాను అని చెప్పి మాట్లాడతాడు. ఇంకా అంతేకాదు కానీ ఆయనలో ఒక ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి, ఆయన పవిత్రత ఆయన యొక్క తన పవిత్రతను కాపాడటం కోసం అని చెప్పేసి ఆ పరిశుద్ధతలో ఉండటాని కోసం అని చెప్పేసి అరణ్యంలోనే బ్రతుకుతాడు, ప్రజలతో సంచారం చేయడు, దేవునితో సహవాసం కలిగి ఉంటాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేయడానికి ఒక దూతగా ఈయన ఒక ముందుకు వచ్చాడన్న. ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్పేసి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను యొక్క ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది అన్న. లూకా సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో కూడా యోహాను యొక్క ఇంట్రడక్షన్ ఉంటుంది, అది కూడా చదివితే మనకి ఒక క్లారిటీ వస్తుంది. అంతేకాదు యోహాను ఒక యేసుక్రీస్తుని లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పేసి మాట్లాడటం కూడా జరుగుతుంది అన్న. నెక్స్ట్ ఇంకొక క్వాలిటీ ఏంటంటే ఆయన ఆత్మశక్తి
అన్న. ఒక మాట అంటే నువ్వు యోహాన్లో ఉన్న పరిశుద్ధత ఇట్లాంటి క్యారెక్టర్స్ అంతకు ముందు ఉన్న ఏ భక్తుల్లోనూ కూడా లేవనా మీ నీ ఉద్దేశం?
ఉన్నాయన్న, కాకపోతే ఇవన్నీ కూడా ఆయనలో ఒక అందరిలో కూడా ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ అయినా ఉన్నాయి కానీ ఇందులో ఏ మిస్టేక్ కూడా కనపడదు. నెక్స్ట్ రాబోయే ఏలియా ఇతనే అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మాట్లాడతారన్న. ఏలియా యొక్క ఆత్మశక్తితో కూడా ఈయన బోధించినట్లుగా చూడగలుగుతానన్న.
ఈ పాయింట్ దగ్గర ఏలియా ఉన్నాడు కదా, రాబోయే ఏలియా ఇతనే అయితే ఏలియా కూడా గొప్పోడే కదా, ఏలియా కంటే యోహాన్ ఎందుకు గొప్పోడయ్యాడు అది మన ప్రశ్న కదా. ఏలియా కంటే యోహాన్ ఎందుకు గొప్పోడయ్యాడు? రాబో ఏలియా అన్నప్పుడు ఏలియా గొప్పోడా యోహాన్ గొప్పోడా అన్న ప్రశ్న కూడా వస్తుంది ఇక్కడ. కానీ ఎందుకు ఎంతకంటే గొప్పోడు లేడు అని రాయబడింది అది మన ప్రశ్న. రైట్, అందుకోసం నా ఒపీనియన్ నేను ఇక్కడ కంక్లూడ్ చేయడం కోసం ఏమంటున్నానంటే మిగతా వాళ్ళెవరి కొరకు కూడా ప్రవచనాలు లేవు, ఒక్క యోహాను కొరకు ప్రవచనాలు ఉన్నాయి. ఏసయ్య కోసం ప్రవచనాలు ఉన్నాయి, ఏసయ్య మనకి అల్టిమేట్ చెప్పగలం, కానీ యోహాను కోసం ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి
యోహాను పుట్టుక ఏది యేసుప్రభు పుట్టుక దగ్గర దూత వచ్చి వర్తమానం చెప్పినట్టుగానే యోహాను పుట్టుక దగ్గర కూడా దూత వచ్చి వర్తమానం చెప్పాడు. ప్రవచనాలు ఆయనకు ముందుగా రాబోతున్నాడు, ఈయన ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి ఆ దాన్ని బేస్ చేసుకొని ఈయన చివరి ప్రవక్తే కాదు, ఇంతకంటే గొప్పోడు ఇంకా లేడు అని నేను భావిస్తున్నాను. ముందుకెళ్దాం మరి. కొర్నేలి, నీ ప్రశ్నకి ఏమైనా సమాధానం వచ్చిందా?
సార్ సార్ వచ్చిందండి సార్. యోహాను కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరని చెప్పినప్పుడు మన కంటిన్యూషన్ లో ఆయనను పరలోక రాజ్యం అల్పుడైన వారు అతని కంటే గొప్పవాడు అంటున్నారు, అంటే పరలోక రాజ్యంలో ఇతని కంటే ఇప్పుడు దీని కొద్దిగా చెప్తారు సార్?
నీకు మామూలు ప్రశ్నలు రాలా, 11వ మంచి పోర్షన్ పడింది వచ్చి. రెండో ప్రశ్న నెక్స్ట్ కనెక్టివిటీ ఇదే, ఇప్పుడు యోహాను కంటే గొప్పవాడు లేడు అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేశాం, కానీ పరలోక రాజ్యంలో అల్పుడు యోహాను కంటే గొప్పవాడయ్యాడు, ఇదేంటిది అని అడుగుతున్నాడు కొర్నేలి. ఇప్పుడు సమయం 6:25 అయింది, ఇక్కడతో ఈ బైబిల్ స్టడీ ఆపుదాం, రేపు కంటిన్యూ చేద్దాం. ఈ ప్రశ్న రేపు డిస్కస్ చేద్దాం. స్టడీ టీం వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు, అందులో మాట్లాడకుండా కాముగా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు, అందరూ మాట్లాడారు. రేపటి వరకు ఇంకా ఈ పోర్షన్ మీద ఆలోచించండి, రేపు మనం కంప్లీట్ చేసేయాలి ఈ పోర్షన్. కాబట్టి మీరు కొంచెం స్టడీ చేయగలిగితే ఎట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయో విన్నారు కాబట్టి మీ క్లారిటీ ఇవ్వగలిగితే త్వరగా మనం ముగించగలుగుతాం. చాట్ బాక్స్ లో కూడా పార్టిసిపెంట్స్ మీరు యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతూ మెసేజ్ పెడుతున్నారు, సంతోషం. మీ ప్రశ్నల్లో అన్ని మేము ప్యారలల్ గా డిస్కస్ చేస్తూనే ఉన్నాము, ఏది మీ ప్రశ్న వదిలేసాము అని అనుకోవట్లేదు. కాబట్టి మీరు కూడా సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇక్కడతో బైబిల్ స్టడీ నేను ఆపుతున్నాను. సమయాన్ని ఇవ్వడానికి ముందు ఒకరు బైబిల్ స్టడీ టీమ్ లో నుంచి ఇప్పుడు దాకా జరిగిన డిస్కషన్ బట్టి ప్రార్థించండి, రేపటి బైబిల్ స్టడీ కొరకు ప్రార్థించండి. స్టడీ టీమ్ లీడర్ కి ఈ అధ్యక్షుడి వరకు సమయాన్ని అప్పగిస్తాం, ఒకరు సమయం తీసుకోండి. ప్రసాద్ తీసుకో.
ప్రార్థించుకుందాం. అందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలనైనా. ఈ ఉదయకాల సమయంలో మీ పాదసన్నిధిలో చేరి లేఖనాలని అధ్యయనం చేయడానికి మీరు కృపనిచ్చారు. అందరూ కలిసి నేను అనేక విషయాలు మాట్లాడుకోవటానికి ఏకాభిప్రాయంకి రావడానికి మీరు కృప చూపించారు. నేను మీ లేఖన సత్యాలని తండ్రి మా కొరకు రాయించిన దాన్ని సరిగా అర్థం చేసుకోవటానికి ఉపదేశించడానికి నేనా తండ్రి మేము నేర్చుకోవటానికి మీరు కృపణిస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు. నేర్చుకున్న ఈ విషయాలన్నీ కూడా నానా మేము స్థిరంగా కదలన వారముగా తండ్రి ఉంటూ మీ నిత్యరాజ్య వారసత్వానికి పొందుకుంటూ ఇతరుల తండ్రి నడిపించడానికి ఆత్మీయ సత్యాల్ని నానా సరిగా ఉపదేశించడానికి మంచి చక్కటి అవకాశాన్ని ఈ రీతిగా మాకు ఇస్తున్నందుకే మీకు వందనాలు. వీళ్ళందరూ కూడా నేను చక్కగా మీ మాటలు నా సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడటానికి మీరు చూపిన కృపకై మిమ్మల్ని స్తుతిస్తూ దేవా జరగబోతున్న మిగతా సెషన్ కూడా నేనా తండ్రి మీ నామానికి మహిమకరంగా మా అందరికి దీవెనకరంగా మార్చి మీరే కృప చూపించి సహాయం చేయమని సమస్త మహిమను మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్ప్రైజ్ లాడ్ సార్.